రేడియో సాయి శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏమిటి? ఈ సంక్రాంతి ఎప్పుడొస్తుంది? దీన్ని మానవుడు తన నాగరికత ప్రవాహంలో ఎప్పుడు పట్టుకున్నాడు? దానిని ఎట్లా అనుభవిస్తున్నాడు? వీటన్నింటినీ కూడా మనం భూగోళ, ఖగోళ, అంతరిక్ష, అంతరంగ, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అనేక రీతులలో దీన్ని కాస్త మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజానికి 1000 సంవత్సరాల క్రితం ఈ సంక్రాంతి పండుగ డిసెంబర్31 వచ్చేది. 1000 సంవత్సరాల క్రితం. రాబోయేటువంటి 5000 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 28 వస్తుంది. మరి అటు డిసెంబర్31 కాక, ఇటు ఫిబ్రవరి 28 కాక, జనవరి 14 ఎందుకని వస్తున్నది? ఈ కాలంలో దీన్ని గనక వైజ్ఞానికంగా విచారణ చేసినట్లయితే భూమి 23.45 డిగ్రీలు అంటే ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది గనక డిసెంబర్ 21 తర్వాత నిజానికి సంక్రాంతి ప్రారంభమవుతుంది. అభివ్యక్తమై అంటే మనందరికీ అర్థమై ఇది మకర సంక్రమణం జరిగింది అని అనుభవంలోకొచ్చేది మాత్రం ఒక అయనాంశగా 14 వస్తుంది. నిజానికి ఈ సంవత్సరం కూడా 14 జనవరి 2013 నాడు మాత్రమే ఈ సంక్రాంతి ఏర్పడుతుంది, అంటే మకర సంక్రమణం జరుగుతుంది. అయనాంశము అని ఒక మాట అనుకున్నాం, అలాగే ఉత్తరాయణము దక్షిణాయణము అన్నాం. అయనము అన్నా అయనము అన్నా ఒకటే. అయనము అంటే ప్రయాణం, అయనము అంటే ప్రయాణం. రామాయణము అంటే రాముడు యొక్క ప్రయాణం. రామాయణము అన్న తప్పు లేదు. రాముడు ఎలా ఈ ప్రపంచంలో ఎలా సంచారం చేశాడు, ఆయన కథ ఏమిటి, ఆయన జీవన రేఖలేమిటి, అదంతా కూడా మహోదాత్తంగా మనకు చెప్పబడింది గనక దానిని రామాయణము అన్నారు. ఇది నిజానికి దక్షిణాయన ఉత్తరాయణ అనబడేటువంటి రెండింట్లలో సూర్యుడి గమనానికి చెందినటువంటి ఒక విషయం, అంటే కాలగమనమన్నమాట. కాలము యొక్క ప్రయాణమే అయనం కాబట్టి ఇది ఒక ప్రత్యేకతని సంతరించుకుని ఉన్నది. సూర్యుడు ఈ మకర సంక్రమణం సమయంలో ఎక్కడికి వెళతాడు అని మనకి జాతక చక్రంలో, జ్యోతిష శాస్త్రంలో 12 గళ్లు ఉన్నాయి, అంటే 12 ఇళ్లున్నాయి అన్నమాట. ఈ 12 ఇళ్లలో గ్రహాలన్నీ కూర్చొనున్నాయి. ప్రధానంగా ఈ సమయంలో సూర్యుడు శని ఇంట ప్రవేశిస్తాడు. కనుక ఇది కాల అయనంలో, కాల ప్రయాణంలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళుతున్నటువంటి వేళ ఇది. అంటే నెమ్మది నెమ్మదిగా చలిగాలులు తగ్గుతూ తగ్గుతూ ఆ శీతల స్పర్శలో నుంచి ఒక వేడిమి, పొడిమి, తాలిమి కలిగించేటువంటి ఒక ఉదాత్త స్థితిలోకి మళ్లీ జీవుడు వెళ్లాలి గనక ఈ సూర్యగమనము సూర్యాంశగా ఏదైతే ఉన్నదో ఈ అయనాంశలో నుంచి ఈ ప్రపంచానికి చైతన్యం కావాలి. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యగోళం నుంచి వస్తుంది. ఈ సూర్యగోళం ఈక్వేటర్ నుంచి, అంటే మనం భూమధ్యరేఖ నుంచి అంటామే, దాని నుంచి సాగుతూ సాగుతూ ఉత్తర అయనంగా వెళుతున్నటువంటి కాలం గనక మళ్లీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుపచ్చదనమంతా హరితత్వాన్ని పొందాలి, హరితను పొందాలి. రెండర్థాలున్నాయి. హరితత్వము అంటే భగవత్తత్వం అని ఒక అర్థం, హరితము అంటే ఆకుపచ్చ అని రెండో అర్థం. ఈ హరి అంటే పరిపూర్ణమైనటువంటి అని మరొక అర్థం. ఏది సంహారం చేయబోతున్నదో అది హరి గనక ఈ హరిత్వాన్ని, హరత్వాన్ని, హరిహరత్వాన్ని, అద్వైతత్వాన్ని, పూర్ణత్వాన్ని అనుభవించేటువంటి దిశగా ఇదంతా కూడా సాగుతూ ఉంటుంది. నిజానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అనేటువంటి మాట ఎప్పుడు పుట్టిందని విచారణ చేస్తే త్రేతాయుగంలో పుట్టింది. త్రేతాయుగంలో ఈ ఉత్తరాయణాన్ని గమనించిన వారు, స్పర్శించిన వారు, అనుభవించిన వారు, ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసినటువంటి వారు ఎవరు అంటే దివిజగంగని నేల మీద 3 పాయలుగా ప్రవహింపజేసినటువంటి భగీరథుల వారు. గంగని ఈ నేల మీదకి తేవటానికి సగరవంశీకులైనటువంటి 60,000 మంది దేహార్పణం చేశారు, ఆత్మార్పణం చేశారు. వారు నిజానికి పెద్దలు. ఆ పెద్దలంతా ఈ మహత్తర త్యాగభూమికని ఎంచుకున్నారు అంటే నేల తడవాలి, భూమాత తడవాలి, దానిలో నిక్షిప్తమయ్యున్నటువంటి అనేకమైనటువంటి ఔషధి విషయాలన్నీ కూడా వృక్షరూపంలో ప్రపంచంలోకి రావాలి. మానవుడు సంపూర్ణమైన ఆయుర్వేద సంహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో ఆరోగ్యవంతంగా జీవించాలి అంటే ప్రకృతి మించి మరొకటి లేదు గనక ఆ ప్రకృతికి ఒక శక్తిని ఇవ్వటానికి నీరు ఆధారమయ్యున్నది గనక ఆ నీటిని తేవటానికి భగీరథుడి కంటే ముందు సగరులంతా కూడా ఈ 60,000 మంది మహాతపస్సు చేసి శరీరాలను శుష్కింపజేసుకుని శల్యావశిష్ఠులై తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే భగీరథుల వారు ఎప్పుడైతే పావన గంగని ఈ ప్రపంచంలోకి తీసుకుని వచ్చారో ఆ సమయంలో ఆయన చేసిన మొట్టమొదటి పని సాగరుల అందరికీ అంటే సగరవంశీయులైన తమ పెద్దల అందరికీ కూడా గంగాజలంతో తర్పణ చేశారు గనక ఈ సంక్రాంతి పెద్దల పండగ. ఆ పెద్దలు ఎవరంటే మన తనువుకి, మన మనస్సుకి, మన స్థితికి, మన సంస్కారానికి, మన జీవన గమ్యానికి, జీవన లక్ష్యానికి, లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి భావాలకి మూలమైనటువంటి మన పెద్దలన్నమాట. అంటే మన తల్లిదండ్రులు, మన తాతముత్తాతలు, వీరందరికీ కూడా తర్పణ విడవవలసినటువంటి పుణ్యకాలం కనుక ఇది ఉత్తర అయన పుణ్యకాలమైంది. అదే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అనగానే మనకి భీష్ముల వారు గుర్తొస్తారు, ఇటు భారతంలో అటు భాగవతంలో. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆయన ఎదురు చూశారు అని. నిజానికి భీష్ముల వారు శ్రీకృష్ణ పరమాత్మ ఏ నక్షత్రంలో జన్మ ఎత్తారో ఆ రోజున అష్టమి తిథిలో శరీరాన్ని వదిలిపెట్టాలని ఆయన మానసికంగా అనుకున్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి వచ్చేదాకా ఆయనకి తెలియకుండానే ఒక ఎక్స్టెన్షన్ అంటామే పొడిగింపు ఇచ్చారు. కనుక భీష్ముల వారు ఇచ్చామరణాన్ని కోరుకున్నప్పటికీ కూడా ఆ ఇచ్ఛ ఎవరిది అంటే పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఇచ్ఛ ప్రకారమే ఏకాదశి నాడు మహాపరినిర్వాణం జరిగింది. కనుక భీష్మైకాదశిగా దానికి ఒక సుస్థిరమైన, సంస్థితమైన, ప్రామాణికమైన, పౌరాణికమైన, వాంగ్మయమైన, అతి పవిత్రమైనటువంటి ఒక తిథిగా శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి అనుగ్రహించారు. ఎందుకని అనుగ్రహించారు భీష్ముడికంటే త్యాగం వలననే. నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేనైక అమృతత్వమానశు. మన దగ్గర అపారమైన ధనరాశులుండవచ్చుగాక అమృతత్వాన్ని పొందలేం. అలాగే అపారమైనటువంటి అనంతమైనటువంటి బంధుకోటి ఉండవచ్చు కాక, కాని ఏ రకంగానూ వారు మనల్ని త్యాగభూమికలోకి వాళ్లు నడిపించలేరు. నా ప్రజయ ప్రపంచంలో యశస్సు ఉండవచ్చుగాక, మాలిన్యమేరగని కీర్తి ఉండవచ్చుగాక, అంటే ఇవాళ భాషలో పాపులారిటీ ఉండవచ్చుకాక, కాని నీవు గనక త్యాగం చేయకపోయినట్లయితే నీకు అమృత సిద్ధి లభించదు. అమృతత్వం అంటే మరణమే లేని, మార్పెరగని, మూలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, సహజమైనటువంటి నీ స్థితి నీకు కలగదు. కనుక నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు. కనుకనే భీష్ముల వారికి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా ఈ అనుగ్రహాన్నిచ్చారు. అలాగే భౌతికంగా స్థూలంగా విచారణ చేసినప్పుడు ఈ సంక్రాంతంతా కూడా సూర్యోపాసనగా మనం చెప్పుకోవాలి. సూర్యుడి యొక్క కిరణాలు చుర్రుమనిపించేటువంటి కాలమే మకర సంక్రమణ వేళ. అప్పటిదాకా ఇవన్నీ కాస్త నెమ్మది నెమ్మదిగా ఉంటాయి. సూర్యుడు వస్తున్నాడు అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది, చలి తగ్గుతుంది, దానిలో నుంచి శరీరంలో ఉన్నటువంటి 272,000 యోగనాడులు ఒక్కసారి ఉద్దీపనం చెందటానికి ఆయత్తము సన్నాహము చేసుకునేటువంటి పుణ్యకాలం కాబట్టి అది ఉత్తరాయణ పుణ్యకాలమైంది. ఆధునికమైన వైద్యశాస్త్రం ప్రకారం కేవలం 72,000 నాడులు మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ ఈ నాడులు కూడా ఉద్దీపనం చెందాలి అంటే ఇదిగో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి, మకర సంక్రమణ వేళ నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇది ప్రారంభమవుతుంది గనక ఇది సూర్యోపాసనకి అనువైనటువంటి కాలం, అనుగుణమైనటువంటి కాలం, సూర్యుడికి దండం పెట్టుకోవలసినటువంటి కాలం. సూర్యుడే లేకపోతే ఈ ప్రపంచానికి, ప్రకృతికి చైతన్య భూమిక లేదు. చైతన్యం గనక లేకపోయినట్లయితే అప్పటిదాకా నడిచినటువంటి సమస్త జీవరాశి కూడా స్తంభీభూతమై జడత్వాన్ని పొందుతాయి, నిశ్చలమైపోతాయి. ఇది కదలాలి, కదులుతూ ఉండాలి, ప్రవాహంగా ఉండాలి. నదీనాం సాగరోగతిహి అని నదులన్నీ కూడా సముద్రంలోకి ఎట్లాగైతే వెళుతున్నాయో అనంతకోటి జీవకోటి కూడా మళ్లీ పరమేశ్వరుడు అనేటువంటి మహానంద సముద్రంలోకి వడివడిగా పల్లం వైపు వెళ్లాలి గనక దానికి అనువైనటువంటి కాలం ఏది అంటే మళ్లీ ఉత్తరాయణ పుణ్యకాలమే. అది మళ్లీ మకర సంక్రమణ వేళే. అదే సంక్రాంతిగా భావన చేయాలి. అంతేకాదు సూర్యుడు యొక్క ఉపాసనతో పాటుగా ఇది సరస్వతీదేవిని ఉపాసించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. సరస్వతీదేవిని ఉపాసన గనక చేయకపోయినట్లయితే నాగరకత ప్రవృద్ధమానం కాదు. నాగరకత అంటే పరిణామం. ఇవాళ మానవుడికి కావలసింది కేవలము వైదాంతిక పరమైన ముక్తి మాత్రమే కాదు, పరిణామం జరగాలి. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు నేను ఉదాత్తంగా గనక జీవించగలిగితే నా జీవన రేఖ విస్తృతమవుతుంది, విశాలమవుతుంది. ఈ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి మార్గోపదేశనం చేస్తుంది కనుక జీవుడు అన్ని వేళలా తన ఎందున్నటువంటి సంస్కారాన్ని, సంస్కృతిని, అనేకమైనటువంటి పరిణామాలని విద్య ద్వారా, చదువు ద్వారా, మహాత్ముల యొక్క మాటల ద్వారా, అనేక ప్రవచనాల ద్వారా, విశ్లేషణ ద్వారా, విచక్షణ ద్వారా, విజ్ఞానం ద్వారా దీనిని పొందవలసి ఉన్నది గనక ఇది సూర్యోపాసనతో పాటుగా సరస్వతీదేవి యొక్క ఉపాసన చేసుకునేటువంటి ఒక శుభలగ్నంగా మనం భావన చేయాలి. ఈ రెండింటితో పాటుగా ఇందాక అనుకున్నట్లుగా ఏ భగీరథుల వారు పెద్దల పండగగా దీన్ని తీర్చిదిద్దారో, పెద్దలకు తర్పణ ఇచ్చారో, అట్లాగే మనం కూడా మన ముందు తరాలు అంటే మన వెనకటి తరాలన్నీ కూడా మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారికి స్మృత్యంజలి ఘటించేటువంటి ఒక మహత్పూర్ణమైనటువంటి భాగ్యరేఖగా దీన్ని మనం గనక భావన చేసినట్లయితే ఇది సూర్యుడి పండగ, ఇది సరస్వతి పండగ, ఇది పెద్దల పండగ, కలిపితే మన పండగ. అంతేకాదు ఇవాళ ఈ చలికాలం, ఈ హేమంత ఋతు అంతా కూడా నెమ్మది నెమ్మదిగా వెనక్కెళ్లిపోయి వేసంకాలం తొలి నాళులు ప్రవేశిస్తున్నటువంటి వేళ శరీరానికి యానిమేటెడ్ హీట్ అంటాం. అంటే దీనిని జాగృతం చేయగలిగిన, ఉత్తేజపరచగలిగినటువంటి, సర్వనాడులని కూడా సమస్థితిలో ఉంచగలిగినటువంటి సస్యం, పంటలు కావాలి. ఈ పంటలలో పొట్ట నింపేటువంటి అంటే డొక్క నింపేటువంటివి వరి, గోధుమ ఇటువంటివన్నీ ఒక ఎత్తైతే, నువ్వులు ఏవైతే ఉన్నాయో దానిని గనక అప్పుడే తయారైనటువంటి చెరకు రసంలో నుంచి వచ్చిన బెల్లంతో కలిపి గనక తిన్నట్లయితే, ఇవాళ మనం చెప్పుకోవాలి ప్రతి మనిషికి ఐరన్ కావాలి అంటాం, కొద్దిగా బెల్లం ఆ నువ్వులు చిన్న ఉండ చేసుకుని రోజు గనక ఒక 5 గ్రాములు తింటే శరీరానికి కావలసిన ఐరన్ ఏర్పడుతుంది. ఆ ఐరన్ వలన నాడీమండల వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా, శుభ్రంగా, సుభగంగా, హాయిగా ఉంటుంది గనక ఈ నువ్వులు పండేటువంటి ఒక గొప్ప కాలం ఇది. అలాగే చెరుకు తోటలు అంతా కూడా రసమాలయంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి క్షణమిది. ఈ ప్రకృతి, ఈ పుడమి అంతా కూడా ఒక్కసారి తనలో దాగి ఉన్నటువంటి పరమాద్భుతమైన విశేషాలన్నింటినీ ఒక వ్యావసాయికంగా, ఒక సస్యంగా, ఒక పంటగా, అనేకమైనటువంటి జాతులతో అనుసంధానమై ఆవిష్కరించుకునేటువంటి దిశగా మానవుడు వీటిని అందుకునేటువంటి రోజు గనక ఇది పెద్దల పండగ, పెద్ద పండగ అయింది. పెద్దల పండగ నుంచి పెద్ద పండగకు వచ్చాం. ఈ పెద్ద పండగ మాత్రమే కాదు, ఈ పెద్ద పండగలో మరొకటున్నది, శక్తి ఉన్నది. ఎనర్జీ, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన అనబడేటువంటి 3 శక్తులు ఇదిగో ఈ సంక్రాంతి సంరంభంలో మనకు కనిపిస్తుంది. ఇందాక అనుకున్నట్లుగా భూమాత మనకు అనుగ్రహించే పంటలన్నీ ఒక ఎత్తు, హరిదాసులంతా వచ్చి మన వాకిట తందనాలాడుతూ సంకీర్తనం చేస్తూ పరమేశ్వరుడి యొక్క హరినామ సంకీర్తనం చేయటం ఒక ఎత్తైతే, ప్రాపంచికమైనటువంటి భావకాలుష్యాన్ని దూరం చేస్తూ భగవన్నామ స్మరణతో ఓ జీవుడా మేలుకో, నీ వాకిటికి నేనొచ్చాను, నేను నీకు దాసుడనుగాను, హరికి దాసుడనంటూ హరినామ సంకీర్తనం చేసేటువంటి ఒక కళాస్వరూపాన్ని మనం ఆవిష్కరించుకునేటువంటి పుణ్యకాలం సంక్రాంతి. అంతేకాదు దీనిలో నిజానికి 3 ప్రధానమైనటువంటి విషయాలు, భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 ఒక త్రిపుటి. వేదాంత భాషలో దీన్ని త్రిపుటి అంటాం. 3 రోజుల పండగ పెద్ద పండగ ఇది. భోగినాడు ఏం జరుగుతుంది? పరిణామం జరగాలి. భోగి మంటలలో దేనిని మనం కాలుస్తున్నాము, దేనిని దహనం చేస్తున్నాము అంటే పాత భావాలని, పాత ఆలోచనలని, అక్కరకు రాని, పనికిరాని, మనల్ని నడిపించలేని దుర్బలమైనటువంటి వాటన్నింటినీ కూడా దహనం చేస్తున్నాం. కనుక ఏవి అక్కరలేదో అవి దహనమైపోతే ఏం కావాలో రావటానికి లోపల కొంత స్పేస్, కొంత స్థితి ఏర్పడుతుంది. గనక భోగినాడు జరిగేటువంటి దహనమంతా కూడా పాత ఆలోచనల యొక్క దహనమే. అట్లాగే వినూత్నమైనటువంటి, నవనవోన్మేషమైనటువంటి ఈ కాలానికి, ఈ క్షణానికి, ఈ వర్తమానానికి అక్కరకు వచ్చేటువంటి మాటలన్నీ దాని ఎందుంటాయి. గనక దానికి ఆహ్వానం పలుకుతూ, దీనికి స్వాగతం పలుకుతూ, అలాగే దానికి వీడ్కోలు పలికేటువంటి భోగి పండగ, నిజానికి అది భోగం. భోగం నుంచి పరమేశ్వర నన్ను యోగంలోకి నడిపించు అని పరిదీనంగా అగ్నిస్వరూపమైనటువంటి పరమాత్మని చేతులు జోడించి మనం ప్రార్థించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సన్నివేశమే భోగి పండగ. అలాగే ఈ భోగి భగిని అంటే సోదరి ఎవరికైతే అక్కలు చెల్లెళ్ళు ఉంటారో, లేదు ఒకవేళ లేకపోయినా ఈ సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ మాతృమూర్తులుగా, సోదరీమణులుగా ఎవరైతే భావన చేస్తారో వారి యందు ఒక ప్రేమ ప్రకటించటానికి అనువైనటువంటి రోజే ఈ భోగి పండగ. భోగి అంటే భోగాన్ని అనుభవించమని కాదు, యోగాన్ని భోగంగా మార్చుకోమని చెప్పేదే భోగి పండగ. గనక ఈ పరిణామం జరుగుతూ ఉండాలి, లోపల దహనం జరుగుతూ ఉండాలి, జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ దగ్ధమైపోతూ ఉండాలి. అలాగే పనికిరాని వస్తువులన్నీ ఎప్పుడైతే విభూతి స్థాయికి వెళతాయో, ఎట్లాగైతే వెళుతున్నాయో, అట్లాగే జీవుడు కూడా అనుభవాన్ని పొంది, అనుభూతిని పొంది విభూతి స్థాయికి వెళ్లటానికి మొట్టమొదటి తొలి మెట్టు, తొలి రోజు, తొలి క్షణము మంగళప్రదమైనటువంటి సన్నివేశమే భోగిగా మన పూర్వీకులంతా కూడా భావన చేస్తూ వచ్చారు. అలాగే సంక్రాంతి పెద్ద పండగగా, ఎందుకని అంటే ఆ సమయానికి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఇటు కొడుకులు అటు కోడళ్లు అందరూ కూడా కలిసి ఒక సహజీవన సౌందర్యాన్ని సమన్వయమైనటువంటి స్థాయిలో, ఉదాత్తమైనటువంటి భూమికలో సంచారం చేసి నలుగురూ కలిసి ఆనందాన్ని మాత్రమే పంచుకునేటువంటి రోజు గనక అది పెద్ద పండగగా మనం భావన చేయాలి. ఇక మూడవది కనుమ పండగ. ఈ కనుమ పండగలో భారతీయ తత్వ సిద్ధాంతం కానివ్వండి, భారతీయమైనటువంటి ఒక ఆలోచన కానివ్వండి, ఈ సంస్కృతిలో దాగి ఉన్న, ఇమిడి ఉన్నటువంటి భావన కానివ్వండి, చెట్టులో, గుట్టలో, పుట్టలో, మిట్టలో, పిట్టలో, పశువులో, పసరంలో, అన్నింటా పరమాత్మని చూడగలిగినటువంటి ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క దేశం, అది భారతదేశం. కనుకనే పెద్దల పండగైంది, స్వీయమైన భోగి అయింది, మరి ఆ పశువులో ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఒక దార్శనికత కావాలి. కనుక ఈ పశువులన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదని, పైగా ఈ పంటలన్నీ చేతికి రావటానికి మనకి ఉపకరించినటువంటి ఈ పశు సంపదంతా కూడా పరమేశ్వర విభూతిగా భావన చేయటమే. కనుకనే ఆ రోజున కొమ్ములకి పసుపు రాసి, కుంకుమ రాసి అలంకరించి, దానిమీద కొత్త బట్టలు వేసి, వాటినంతా కూడా శుభ్రం చేసి, వాటిని నమస్కరించి, వాటికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేటువంటిది కనుక ఈ సంక్రాంతి పండగ. సమ్యక్ క్రాంతే సంక్రాంతి. సమ్యక్ క్రాంతి, క్రాంతి అంటే రెండర్థాలున్నాయి. మామూలు భౌతిక స్థాయిలో దానికి అర్థం విప్లవం అని అర్థం. వైదాంతిక భాషలో సరళమైనటువంటి భావనా భూమికలో దాని అర్థం క్రాంతి అంటే మార్పు అని అర్థం. ఆ మార్పు సూర్య గమనంతో ప్రారంభమై జీవుడి గమనంలో ప్రవేశించి జీవుడి యొక్క ఆదర్శాలు, ఆలోచనలు, ఆశయాలు, అపురూపమైనటువంటి భావాలు అన్నీ కూడా ఒక జడత్వం నుంచి చైతన్యంలోకి ప్రస్థానం చేసేటువంటివే. కనుక ఇవన్నీ కూడా సంక్రాంతి ఒక భోగ విశేషంగా మాత్రమే కాక యోగ విశేషంగా సంభావన చేయాలి. ఉదాహరణకి చూడండి, మన అందరి ఇళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇవాళ ముగ్గులు వేయటానికి కెమికల్స్ వాడుతున్నాం. ఒకప్పుడు కేవలం బియ్యపిండి మాత్రమే వాడేవారు. ఎందుకని అంటే భూతతృప్తి కలగాలి గనక. వాటిని అందుకోవటానికి ఆ కొత్త బియ్యాన్ని ఆడించినప్పుడు ఆ దానిలో ఉన్నటువంటి ఆ నూతనమైనటువంటి పరిమళాన్ని అనుభవించటం కోసం ఆ జీవులన్నీ కూడా అక్కడికొచ్చి మనం వేసిన ముగ్గంతా ఆ పగలు నుంచి మళ్లీ రాత్రి అయ్యేదాకా వాటిని అరగించి విందారగించి మన వాకిట్లోకి వచ్చినటువంటి అతిథి జీవులుగా ఈ భారతీయమైనటువంటి ఒక భావన సంభావన చేసింది. అలాగే గంగిరెద్దులు మన దగ్గరకొచ్చి పశువే మనకి నమస్కరిస్తుంటే, పశువే మనం చెప్పినట్లు ఆడుతుంటే మనం ఏం నేర్చుకోవాలి? మనం పరమేశ్వరుడికి నమస్కరించాలని, మనం కేవలము పరమేశ్వరుడనేటువంటి తోలుబొమ్మలు ఆడించేవాడి చేతిలో మనం తోలుబొమ్మలమేనని ఆ భావన ఆ వైదాంతిక వైరాగ్య వివేక విచక్షణా భూమికలో గనక ఉండగలిగితే ఉంచేటువంటి స్థితే సంక్రాంతి గనక. ఇది సమ్యక్ క్రాంతిగా భావన చేయాలి. అనేక సంక్రాంతులు వస్తుంటాయి వెళుతుంటాయి. స్వామి చెప్పినట్లుగా ఈ ప్రకృతి ఎవరికోసమూ ఆగదు. కాలము ఈ ప్రవాహాన్ని ఎక్కడా తగ్గించుకోదు, మళ్లించుకోదు. ఏది ఎప్పుడు ఎట్లా జరగవలసి ఉన్నదో అదంతా కూడా ఏతదధిష్టాతైనటువంటి పరమాత్మ యొక్క ఇష్టాన్ని బట్టి, ఇచ్ఛను బట్టి, ప్రణాళికను బట్టి దానికి కావలసిన రీతిలోనే సాగుతుంది గనక జీవుడు ఈ మూడు రోజుల పండగని కూడా భోగంగా, యోగంగా, ఆనందంగా, పరమానందంగా స్వామి చెప్పినటువంటి పంచుకోవటం, షేర్ అండ్ కేర్ అని వాడుతున్నామే, పంచుకోవాలి అంటే పెంచుకుంటే పెంచుకోగలం, పెంచుకోగలిగితే మాత్రమే పంచుకోగలం గనక ఈ షేర్ కేర్ అనేటువంటి ఈ దివ్యమైనటువంటి విధానాన్ని మన పొలాలలో పండినటువంటి వాటన్నింటినీ కూడా మన కోసం మనతో కూడి పనిచేసిన వారందరికీ ఎట్లాగైతే మనం పంచిపెడుతూ ఉన్నామో, అలాగే సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి అందించిన నిజమైనటువంటి సమ్యక్ క్రాంతి, నిజమైనటువంటి మార్పు, ఒక సమగ్రమైనటువంటి ఆధ్యాత్మిక భావనా భూమిక ఏది అంటే ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ. ప్రేమే మనకు భోగం, సేవే మనకు యోగం. కనుక ఇది సేవాయోగం, అది భోగమవుతున్నది. ఈ ప్రేమతో కూడినటువంటి సేవలో ఒక పరిణామం ఉన్నది, ఒక క్రాంతి ఉన్నది, ఒక ఉద్దీపన ఉన్నది, ఒక జ్వాజ్వల్యమానమైన ఆంతరంగికమైన కాంతి రేఖ ఉన్నది, ఒక విశాలమైన దృక్పథం ఉన్నది, సర్వమత సర్వ సహజీవన సౌందర్య రాశి ఉన్నది గనక సర్వేశ్వరుడైనటువంటి స్వామి సంక్రాంతికి ఒక వినూత్నమైనటువంటి నిర్వచనాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి మానవుడి మనస్సునే సంక్రాంతం చేసుకోమన్నారు. ఒక పంటభూమిగా చేసుకోమన్నారు. మరుభూమిగా గాక ఒక భాషాభూమికగా, భావనాభూమికగా, యోగభూమికగా, ఆధ్యాత్మభూమికగా, అద్వైత భూమికగా, ప్రేమ భూమికగా, సేవాభూమికగా దీన్ని గనక మనం మార్చుకోగలిగినట్లయితే అది మాత్రమే ఈ దివ్యమైనటువంటి విశేషం గనక ఈ కనుమ, ఈ సంక్రాంతి, ఈ భోగి. కనుమను గురించి మనం మరొక్కసారి అనుకోవలసి ఉన్నది, పశువులో కూడా పరమాత్మని చూడగలిగినటువంటి ఒక స్థితి ఈ పండుగ మనకు కల్పిస్తుంది గనక ఇది పెద్ద పండగ, పెద్దల పండగ, అసలు పండగ, అచ్చమైన పండగ. ఆసేతు సీతాచలము జాతి మతాలకి అతీతంగా జరుపుకునేటువంటి ఏకైకమైనటువంటి పండక్కి మనం స్వాగతం పలుకుతూ కాలగమనంలో మనం పరమేశ్వరుడి వైపు వడివడిగా అడుగులు వేస్తూ సమాజ సేవలో స్వామి నిర్దేశించినటువంటి ఒక మంచి మార్గంలో మనం నడుస్తూ ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసేటువంటి దిశగా జన్మ ఎత్తినందుకు దానిని సంక్రాంతం చేసుకుందాం. దేహాన్ని పొందినందుకు సంక్రాంతం చేసుకుందాం. పరమేశ్వరుడైన స్వామితో కూడి జీవించినందుకు ఈ జీవితాన్ని జీవన్ముక్తం చేసుకుందాం, పరిపూర్ణం చేసుకుందాం. ఆనందతారక స్థితిలోకి, రసార్ద్ర భూమికలోకి చల్లగా సత్యసాయి భగవానుడు మనల్ని నడిపించుగాక. సాయిరాం. కనుమ అంటే చెప్పాను నేను.